சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். மூடவ அத்தியாயம் 24வ ஸ்லோகம். உஸ்தீதேயுரி மே லோகாஹ ந குர்யாம் கர்ம சேதஹம் சங்கரஸ்ய ச கர்த்தாஸ்யாம் உபஹன்யாமி மா ப்ரஜாஹ. கிருஷ்ண பரமாத்ம கர்மயோக பிராமுக்கியத்தை குறித்து விவரிஸ்துனாரு. அர்ஜுனா, நீ யொக்க ஸ்வதர்மான்னி ஆச்சரிஞ்சடம், தானி வலன நீக்கு சித்தசுத்தி லபிஸ்துந்தி அன் செப்பார். சித்தஸ்ய சுத்தயே கர்ம, சித்தான்னி மனசுனி சுத்தம் சேசுகோடானிக்கி சேசே கர்ம கர்மயோகம் அவுத்துந்தி. அலாகே நீ யொக்க ஸ்வதர்மான்னி అంటే యుద్ధం చేయడం అనే నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు. లేక ఎలాగైతే జ్ఞానులు జ్ఞానం వచ్చిన తర్వాత వారి యొక్క ప్రారంభం అనుసారేణ కర్మలు చేస్తూ ఉంటారు. జ్ఞాని ఎందుకు చేస్తాడు కర్మలు? తను ఏమి పొందడం కోసం చేయడు కర్మలు. జ్ఞాని లోక సంగ్రహం కోసం కర్మలు చేస్తాడు. ప్రజలను ధర్మ మార్గంలో నడిపించడం కోసం, ప్రజలను అధర్మ మార్గాన్ని నుంచి మరలించడం కోసం జ్ఞాని కర్మలు చేస్తూనే ఉంటాడు. కనుక అజ్ఞాని అయినా కర్మలు చేయాల్సిందే కర్మయోగ భావనతో, అజ్ఞాని అయినా కూడా కర్మను చేయాల్సిందే లోక సంగ్రహ భావనతో. కనుక ఏ విధంగా చూసినా కూడా అర్జున నువ్వు కర్మ చేయాల్సిందే, అందుకని ఈ యుద్ధ భూమి నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పేశారు. అయిపోయింది. కనుక ఇప్పుడు జ్ఞానులకు చెప్తున్నారు, శ్రేష్ఠ పురుషులు ఏది ఆచరిస్తే అదే జనులు కూడా ఆచరిస్తారు. శ్రేష్ఠులైనటువంటి పురుషులు సమాజంలో పండితులు శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ ఏదైతే ఆచరిస్తారో అదే ప్రజలు ఆచరిస్తారు. బాగా పాపులర్ అయిపోతారు కొంతమంది సినిమా యాక్టర్లు, క్రికెట్ ప్లేయర్లు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు, బాగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించిన వాళ్ళందరూ చాలా పలుకుబడి సంపాదిస్తారు సమాజంలో. ఇంకా వాళ్ళు ఏది చేస్తే అదే ప్రమాణం జనలకు కూడా, దాన్నే పాటిస్తారు. అందుకని వాళ్ళు ధర్మయుక్తులై ఉండాలి. ఆ గొప్పవాళ్ళు ఎవరైతే పేరు ప్రతిష్టలు పొందుతారో వాళ్ళందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే వాళ్ళని చూసి జనులు కూడా ధర్మాన్ని ఆచరిస్తారు. యథారాజ తథా ప్రజ చెప్పాను కదా. కనుక అర్జున, నేనెందుకు చేస్తున్నాను కర్మలు ఇప్పుడు తెలుసా? నాకు చేయవలసినవేమీ అవసరం లేదు. నా అకృతేనేహ కశ్చన, నాకు చెయ్యవలసినవి చెయ్యవా చెయ్యకూడనివి అంటూ అసలు ఏమీ లేవు, అయినా నేను చేస్తున్నానే. కనుక నన్ను చూసి నువ్వు తెలుసుకో, అలాగే నువ్వు కూడా ఆచరించు అన్నాడు. అలా అన్న తర్వాత ఇంకొక మాట చెప్పాడు కృష్ణ పరమాత్మ, నేను గనక అలుపు లేకుండా అతంద్రిత ఈ పనులు గనక చెయ్యకపోతే జనులు వాళ్ళు కూడా సోమరిపోతులైపోతారు. నేను గనక ఈ యొక్క నా యొక్క క్షత్రియ ధర్మాన్ని గనక చేయకపోతే నేను జనులు కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని మర్చిపోతారు, వాళ్ళ యొక్క బాధ్యతలను మర్చిపోతారు. ఇక్కడ ధర్మం అంటే, స్వధర్మం అంటే బాధ్యత. మనం చెయ్యవలసిన పనులు చెయ్యడం మన బాధ్యత. వాళ్ళు కూడా చెయ్యకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఆయన చేయలేదు కదా, నేనెందుకు చేయాలి అని అనుకుంటారు. అంతేకాదు, ఈ 24వ శ్లోకంలో చెప్తున్నారు, చెయ్యకపోవడం వల్ల ఏమవుతారు వాళ్ళు తెలుసా? ఉశ్చీదేయుహు, వాళ్ళు నశించిపోతారు. ఆధ్యాత్మికంగా ఎదగకుండా, పురోభివృద్ధి లేకుండా పతనమైపోతారు. ఉశ్చీదేయుహు ఇమే లోకాహ. 24వ శ్లోకం మొదటి లైన్లో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? అహం కర్మ న కుర్యాం చేత్, నేను గనక నా యొక్క స్వధర్మాన్ని, బాధ్యతని గనక చేయకపోతే ఈ ప్రజలందరూ కూడా, ఇమే లోకాహ, ఈ ప్రజలందరూ కూడా నశించిపోతారు. ఉశ్చీదేయుహు, ఎలా నశించిపోతారు? నశించిపోవడం ఏంటంటే మరణిస్తారనే అర్థం కాదు. సంకరస్య చ కర్తాస్యాం అహం, నేను వాళ్ళ యొక్క సంకరానికి కారకుణ్ణవుతాను. ఇక్కడ సంకరం అంటే ఏమిటి? వాళ్ళ వర్ణధర్మాలను వాళ్ళు పాటించరు. నేను గనక పాటించకపోతే, శ్రేష్ఠులైన పురుషులు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని పాటించకపోతే మిగతా వాళ్ళు పాటించరు. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు, పండితులు, శాస్త్రజ్ఞులు ఉన్నారనుకోండి. ఉదాహరణకి వాళ్ళు ఏం చేయాలి? రోజు గాయత్రి చేయాలి. గాయత్రి ఎవరైతే తీసుకున్నారో, అధికారం ఉండి, బ్రాహ్మణ వైశ్య క్షత్రియాస్ వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు వాళ్ళ యొక్క గాయత్రి మంత్రాన్ని జపించాలి. అది వాళ్ళ ధర్మం, వర్ణధర్మం. ఆ వర్ణధర్మం వాళ్ళు ఆచరించకపోతే తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు? ఆయనే చేయటం లేదు కదా, మనం ఎందుకు చేయడం గాయత్రి అని వదిలిపెడతారు. అందుకని ఆ యొక్క గాయత్రి అధికారం లేని వాళ్ళకి స్మార్త గాయత్రి అని చెప్పబడింది. స్మార్త గాయత్రి అందరూ చేయొచ్చు కనుక ఆ వర్ణానికి ఇచ్చినటువంటి అధికారం గాయత్రి జపం అనేటువంటిది చెయ్యాలి. అది చెయ్యకపోతే ఏమవుతుందంటే వర్ణ సంకరం అవుతుంది. ఇంకొక ఉదాహరణ ఏమిటంటే, బ్రాహ్మణులు విద్యను బోధించాలి, అది వాళ్ళ యొక్క స్వధర్మం. శాస్త్రం ప్రకారం కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? సత్వగుణ సంపన్నులు ఎవరైతే ఉన్నారో, జ్ఞానమే వాళ్ళకి ఎప్పుడు ఇష్టంగా ఉంటుంది కనుక వాళ్ళని బోధన భాగంలో వేశారు. బోధన అంటే ఏంటి? టీచింగ్ ప్రొఫెషన్, ఎడ్యుకేటింగ్ ద పీపుల్. కనుక కాలేజీల్లో, స్కూళ్ళల్లో వీళ్ళందరూ కూడా ఎవరు బోధించాలంటే బ్రాహ్మణులే బోధించాలి లెక్క ప్రకారం. ఎందుకంటే బ్రాహ్మణుల జాతి ఎటువంటి జాతి అంటే, నిరాడంబరంగా, ఎటువంటి కోరికలు లేకుండా, ధర్మయుక్తంగా, ధర్మాన్ని చదివి ఉంటారు, శాస్త్రాన్ని చదివి ఉంటారు, దాని ప్రకారం జీవిస్తూ సమాజంలో విద్యను నేర్చుకునేటటువంటి విద్యార్థులకు ఈ బ్రాహ్మణులు మార్గదర్శనం చేయాలి. బ్రాహ్మణులు ఏం చేయాలో వాళ్ళు అది చెయ్యాలి. పూజలు, మంత్రాలు ఇవి చేయటం గుళ్ళల్లో, దేవాలయాల్లో వాళ్ళు చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి పూజ చేయలేరు, మంత్రాలు చదవలేరు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి విద్యార్థులకి విద్యను బోధించలేరు. విద్యని బోధించడమే ఎకనామిక్స్ బోధించడము, పాలిటిక్స్ బోధించడం కాదండి బోధించడం అంటే. ఆ బోధించే యొక్క శాస్త్రానికి వెనుక రాజకీయ శాస్త్రం కావచ్చు, ఆర్థిక శాస్త్రం కావచ్చు, మరే శాస్త్రం బోధించేటప్పుడైనా ఆ వ్యక్తి ధర్మాన్ని పాటిస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. ముఖ్యంగా బోధించేవాడు, బోధించేవాడు ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవిస్తూ విద్యను బోధించాలి. అంటే చక్కటి ఆచరణ కలిగి ఉండాలి జీవితం. లెక్చరరో ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, క్లాస్ తీసుకోగానే వెంటనే వెళ్ళి స్టాఫ్ రూమ్కి పోయి స్మోకింగ్ చేశాడు అనుకోండి, ఆయన ఎక్స్పర్ట్ కావచ్చు సబ్జెక్టులో, ఇంగ్లీష్, ఫిలాసఫీ అన్నిట్లో ఎక్స్పర్ట్, కానీ రూముకు పోయి సిగరెట్ తాగటమో, లేకపోతే మద్యపానం చేయడమో, తాగడమో చేశాడనుకోండి, ఆయన ఉపాధ్యాయుడు కాదు, అటువంటి వాళ్ళు కాదు. కావలసింది మనకు ఉపాధ్యాయులంటే. ఉపాధ్యాయుడంటే జీవితంలో కూడా ధర్మాన్ని, మంచి విలువలను ఆచరించేవాడై ఉండాలి. అందుకని బ్రాహ్మణులనే ఎందుకు పెట్టారు విద్యా బోధన కంటే, కారణం అదే. మద్యపానం చెయ్యకూడదు, సురాపానం అంటారు దాన్ని, మద్యపానం చెయ్యకూడదు అంటే మద్యం తాగకూడదు, ధూమపానం చెయ్యకూడదు. విద్యను బోధించేవాడికి రెండు నియమాలు ఖచ్చితంగా, శీలం కలిగి ఉండాలి. విద్యాబోధన చేసేవాళ్ళని తీసుకుపోయి, బ్రాహ్మణులు తీసుకుపోయి ఇంకొక ప్రొఫెషన్లు వేసి, ఏ ప్రొఫెషన్ అయినా అందరూ చేయొచ్చు కదా అని చెప్పి పెడితే ఏమవుతుంది చూసారా? రేపు ఆ విద్య బోధించేవాడికి విలువలు ఉండవు. ఏ వర్ణం వాడైనా బోధించడం అంటే వాడికి ధర్మశాస్త్రం బేసిక్ లేకుండా, బ్రాహ్మణుడైనా సరే ధర్మశాస్త్రం తెలియకుండా, శాస్త్రాన్ని తెలుసుకోకుండా, తన జీవన విధానంలోకి రాకుండా ఎవరు పడితే వాళ్ళు బోధన చేస్తూ ఉంటే, విద్యార్థులకి ఇప్పుడు ఏమిటి చూడండి, ఈవ్ టీజింగ్, ఇంకేదో చేస్తుంటారు, ర్యాగింగ్, యాసిడ్ పోయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? ఉపాధ్యాయులు కనుక ధర్మపరులయ్యి జీవితంలో విలువలతో జీవిస్తూ పిల్లలకి విలువలు చెప్పాలే కానీ, నేను పాఠం చెప్తాడు వెళ్ళిపోతాడు ఆయన అంతే, ఇంకేం చెప్పడు. ఉపాధ్యాయుడు విద్యతో పాటు విలువలు చెప్పాలి. వివి విద్యా విలువ, విలువ చెబుతూ విద్య చెప్పాలి. విలువ చెప్పడమే కాదు, మాటలు కాదు, చేతలు కావాలి మనకు. మన ప్రైమ్ మినిస్టర్ లాగా మాటలు చెప్తాం మనం, మాటలతో చెయ్యాలి కూడా. చేయకపోతే ఏమంటారు, రేపు ప్రైమ్ మినిస్టర్ని ఆయన మాటలే చెప్తుంటాడండి చెయ్యడని అంటారు. అందుకని చెయ్యాలి. మనం కూడా తెలుగులో చెప్తుంటాం కదా, అన్ని మాటలేనండి, ఉత్తుత్తి మాటలేనండి అంటారు. అట్లా కాదు, మాటలు కాదు చేతలు కావాలి. ఉపాధ్యాయుడు కూడా మాటలే కాదు చెప్పడం, చేతలు అంటే తన జీవితంలో చెయ్యడం, ఆచరణలో చూపించాలి. అలా లేకపోతే ఆ విద్యార్థులు సరిగా ఎదగరు, సంస్కారవంతులు కాలేరు. ఇప్పుడు మనకు చదివే విద్యార్థులందరూ కూడా ఎలా అవుతున్నారని మనం చూస్తే తెలుస్తుంది. కారణం ఏమిటో తెలుసా? సరి అయిన ఉపాధ్యాయులు లేకపోవడం వలన. సరి అయిన ఉపాధ్యాయులు ఎందుకు లేరో తెలుసా? వర్ణధర్మాన్ని ఆచరించకపోవడం వల్ల. బ్రాహ్మణులకే ఆ యొక్క విద్యా బోధన ఇవ్వబడింది. బ్రాహ్మణుడు రాజకీయాల్లోకి రాకూడదు. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేవాడు ఓన్లీ క్షత్రియుడే రావాలి. ఎందుకంటే ఒకళ్ళ ప్రొఫెషన్లోకి ఒకళ్ళు రాకూడదు. నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చినా కనీసం ధర్మం బేసిక్ అయి ఉండాలి, అది లేకపోతే కష్టం. అందుకని వైశ్యుడు వ్యాపారం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, అందులోకి క్షత్రియుడు రాకూడదు. వైశ్యుడు బ్రాహ్మణ కర్మలోకి రాకూడదు, బ్రాహ్మణుడు వైశ్య కర్మలోకి వెళ్ళకూడదు. ఇంట్రెస్ట్కి చక్ర వడ్డీలకి ఇవ్వకూడదు బ్రాహ్మణుడు. పరిపాలన యంత్రాంగం అంతా క్షత్రియుల చేతుల్లో ఉండాలి. వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్వధర్మాన్ని వాళ్ళ గుణం ప్రకారం భగవంతుడు అలాట్ చేశాడు. ఈ సత్వగుణ ప్రధానులు వీళ్ళు బోధ చేయాలి, రజోగుణ ప్రధానులు పరిపాలన చేయాలి, రజోగుణ తమోగుణం కలిగిన వాళ్ళు వ్యవసాయం బిజినెస్ చేయాలి. వాళ్ళ వాళ్ళ గుణం ప్రకారం వాళ్ళు చేయాలి. ఇప్పుడేమవుతుందంటే తమోగుణం అన్నవాడు వచ్చి డిగ్రీలు సంపాదించి 30 మార్కులు 40 మార్కులకే కాలేజీ సీట్లు సంపాదించి క్యాపిటేషన్లు పెద్ద పెద్ద ఫీజులు కట్టి, డబ్బులున్నాయి కదా అని కట్టేసేసి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అయిపోయి లెక్చర్లు అయిపోయి వచ్చి కూర్చుంటారు వాళ్ళు కాలేజీల్లో. ఏం చేస్తారంటే చెట్ల పేకలు ఆడుతూ ఉంటారు. ఎంత తప్పు అది! వాళ్ళు మార్గదర్శనం చేయగలరా విద్యార్థులకి? దేశ భవిష్యత్ ఏమైపోతుంది? ఇది వర్ణసంకరం అంటే ఇప్పుడు అర్థమైందా? ఇది వర్ణసంకరం. ఆశ్రమం కూడా వాళ్ళ వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళ వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చేయాలి. బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యా పఠనం చేయాలి, గృహస్థాశ్రమంలో వైదిక కర్మలు మనకు ఇచ్చినటువంటివి వర్ణ ప్రకారంగా చేయాలి. అయిపోయిన తర్వాత వానప్రస్థానికి రావాలి. తర్వాత సన్యాసం తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు, నీ ఇష్టం. అలా వర్ణధర్మం ఆశ్రమధర్మం చక్కగా ముందు ఉన్నవాళ్ళు పాటిస్తే తర్వాత వాళ్ళు పాటిస్తారు. అర్జున, నేను గనక అలా పాటించకపోతే ఈ ప్రజలందరూ కూడా వర్ణసంకరాన్ని పొందుతారు అన్నారు. వర్ణసంకరం వల్ల ఎన్నో అనర్థాలు ఏర్పడతాయి. సంకరస్య చ కర్తాస్యాం, నేను కర్తనైపోతాను ఈ వర్ణసంకరానికి. బాధ్యుణ్ణవుతాను. అందుకని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పిన తర్వాత వాళ్లే మనకు మార్గదర్శనం చేసేవాళ్ళు. తల్లి, తండ్రి, గురువు దైవ మార్గంలో నడిపించడానికి మనల్ని మంచి మార్గంలో నడిపించాలంటే గురువు కావాలి, ఆచార్యులు కావాలి. నేను ఆచార్యుణ్ణి. ఇప్పుడు నేను బోధించేదంతా ఎవరి కోసం? కృష్ణ పరమాత్మ ఆచార్యుడే కదా, టీచర్. కనుక ఆయన ఆచరిస్తూ బోధిస్తే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఉపహన్యామిమా ప్రజాహ, ఈ ప్రజలందరూ కూడా నశించిపోతారు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎదగకుండా, ఆధ్యాత్మికం దాకా ఎందుకండి, సమాజంలోనే వాళ్ళు చీడ పురుగులైపోతారు. అంటే సమాజాన్ని తినేస్తుంటారు, సమాజానికి హాని చేస్తుంటారు. ప్రజల క్షేమం అక్కర్లేదు వాళ్ళకి. ప్రజలకి ఆహారం, మందులు ఇవన్నీ ఎట్లా ఇస్తున్నామని ఆలోచించరు. అన్ని కల్తీలు చేసి, పండ్లు పండించడం కల్తీ, తినే పదార్థాలు కల్తీ, వేసుకునే మందులు కల్తీ, నీళ్లు కల్తీ, గాలి కల్తీ, అన్నీ కల్తీ. అందుకని మనుషులు సమాజంలో హానికరంగా ప్రవర్తిస్తూ ఉంటే శాంతి ఎక్కడుంటుంది? క్షేమం ఎక్కడుంటుంది? భద్రత ఎక్కడుంది? లేదు కదా. కనుక అవన్నీ ఏర్పడతాయి. మనుషులు కనుక ధర్మపదంలో లేకపోతే సమాజం దెబ్బతింటుంది. నాయన అర్జున, నేను ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ? కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఆ గుర్రాలను కాళ్ళు కడుగుతున్నాడు, గుర్రాలకు స్నానం చేయిస్తున్నాడు రోజు అర్జునుడు యొక్క గుర్రాలకి. మరి వాటికి కూడా పెట్టాలి కదా దాణా, రోజు ఆహారం పెట్టాలి, వాటికి స్నానం చేయించాలి, అవన్నీ చేస్తున్నాడు కూర్చొని. చూశారా కృష్ణుడు అంతటి వాడు. మళ్ళీ ప్రపంచం మొత్తానికి ఆయన జగద్గురువు, జగద్గురువుగా బోధన చేస్తున్నాడు చూడండి కృష్ణ పరమాత్ముడు. మరి క్షత్రియుడు కదా బోధన చేస్తున్నాడే అన్నాడు. పరమాత్ముడు చేయొచ్చు, ఎందుకంటే పరమాత్ముడు సర్వజ్ఞుడు, దోషరహితుడు, ఆయనకి ఏ దోషము లేదు. కనుక ఆయన బోధన చేయడానికే అవతారం ఎత్తాడు, గీతోపదేశం చేయడం కోసమే అవతారం ఎత్తాడు కృష్ణ పరమాత్మ. ధర్మాన్ని స్థాపించడం ఈ బోధన ద్వారానే జరుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆ అవతారం తీసుకున్నాడు. తర్వాత శ్లోకం 25. సక్త కర్మణ్య విద్వాంస యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాన్స్ తథా సక్తః. చికీర్షుర్లోక సంగ్రహం. హే భారత అన్నారు కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి భారతాన్ని సంబోధిస్తున్నాడు. బ్రహ్మ విద్యాయాం రమతే ఇది భారత అన్నారు. బ్రహ్మ విద్యయందు రమించేవాడు తస్యాం రమతే అన్నారు. ఓ భారత, ఇప్పుడు జ్ఞాని లోక సంగ్రహం చేసేటప్పుడు ఎలా చేయాలి అన్నారు. పని చేసేటప్పుడు ఎలా చేయాలన్నారు. ఎలాగైతే అజ్ఞానులు, మామూలు మనుషులు ఆ యొక్క ఫలాన్ని పొందడానికి ఉత్సాహంగా చేస్తూ ఉంటారో, ఫలం కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు వస్తుందా ఫలం అని చెప్పి కష్టపడి కష్టపడి చేస్తుంటారు. మరీ పడుతూ లేస్తూ చెయ్యలేక కూడా చేస్తూ ఉంటారు, అంత ఉత్సాహంగా, ఆనందంగా, నాకు ఆ ఫలం వస్తుంది, ఈ ఫలం వస్తుందని. అదేవిధంగా ఈ జ్ఞాని కూడా చేయాలట. చేసేటప్పుడు మార్పు లేదు, ఈయన కూడా కష్టపడి పని చేస్తూనే ఉంటాడట. కానీ లోపల మనసులో నాకు ఈ ఫలం కావాలి, ఇది పొందాలి అని ఉండదు. అది ఎవరికి తెలియదు. జ్ఞానికి పూర్ణత కోసం ఫలాన్ని పొందాలని చేయడు, పూర్ణతతో చేస్తాడు పని చేసేటప్పుడు, ఏమి ఆశించి చేయడు. అది ఎవరికి తెలియదు. కానీ చేసేటప్పుడు చూసే వాళ్ళకి ఈయన కూడా మనలాగానే పనిచేస్తున్నాడు కదా, మనలాగానే మాట్లాడుతున్నారు కదా, మనలాగానే తిరుగుతున్నారు కదా అక్కడ ఇక్కడ అని అనిపిస్తుంది మనకు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు అట్లా తెలుసా? ఈ అజ్ఞానుల్ని వాళ్ళు చేసే కర్మల్లో ప్రోత్సహించడం కోసం వీళ్ళు ఇట్లా యాక్ట్ చేస్తారు. అది యాక్షన్. సినిమాలో టేక్ అనేటప్పుడు యాక్షన్ అంటారు, టేక్ అనగానే యాక్షన్ చేస్తారు. అది అయిపోగానే మళ్ళీ ఫ్యాన్ కింద కూర్చొని విసురుకుంటూ ఉంటారు యాక్షన్ అయిపోయిన తర్వాత. అలాగే జ్ఞాని కూడా యాక్షన్ అనగానే అందరిలాగానే ఉంటాడు, అందరిలాగానే చేస్తుంటాడు. అయితే ధర్మంగా చేస్తూ ఉంటాడు, ఏ కోరిక లేకుండా చేస్తాడు. అదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అజ్ఞానులు ఎలాగైతే చేస్తే అవిద్వాంసులు, అట్లాగే విద్వాంసుడు కూడా చెయ్యాలి కృష్ణ అర్జున అన్నారు. చూడండి శ్లోక, యథా ఎలాగైతే సక్తాహ అంటే కర్మఫలాన్ని ఆశించి కోరికతో ఎవరైతే సక్తాహ అవిద్వాంసహ అంటే అవిద్వాంసులు జ్ఞానం లేని వాళ్ళు, పామరజనుల్లాంటి వాళ్ళు, చదువుకొని కూడా అజ్ఞానంతో ఉన్నవాళ్ళు అంటే ప్రాపంచిక భోగాలని అనుభవించాలి, ప్రాపంచిక ఫలాన్ని పొందాలి, పుత్ర ఇచ్ఛ, గృహ ఇచ్ఛ, ధన ఇచ్ఛ వీటన్నిటి కోసం పాకులాడుతూ ఉంటారు. పెనుగులాట పాకులాట, నాకు అది కావాలి ఇది కావాలని. వాళ్ళందరూ కూడా అవిద్వాంసులు అన్నారు. అంటే శాస్త్ర జ్ఞానం లేనివాళ్ళు అని అర్థం. ప్రాపంచికంగా జీవిస్తున్నవాళ్ళు అవిద్వాంస. సక్తాహ కర్మాం కర్మాణి కుర్వంతి అంటే సక్తాహ అంటే ఏంటి, ఫలాన్ని ఆశించి ఎదురు చూస్తూ ఆహా నేను ఇది చేస్తున్నాను నాకు ఇది వస్తుంది ఫలం అని సక్తాహ ఆ ఫల ఆ పనిలో లీనమైపోయి అందులోనే మునిగిపోయి ఇంకా అందులో నుంచి ఎప్పుడెప్పుడు ఈ ఫలం వస్తుందని ఎదురు చూస్తూ సక్తాహ కర్మాణి కుర్వంతి అవిద్వాంస. అట్లాగే విద్వాన్ కుర్యాద్ విద్వాన్ తథా సక్త. అదేవిధంగా విద్వాన్ అంటే ఎవరి అయితే ఈ ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటాడో, విద్వాన్ అంటే జ్ఞాని అని అర్థం. విద్వాన్ అంటే ఇక్కడ పండితుడు ఏదో శాస్త్రాలు చదివిన వాడని కాదు అర్థం. విద్వాన్ అంటే శాస్త్రజ్ఞానం ఉండి ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి. విద్వాన్ కురియాత్ చేయవలసింది ఏమిటి చేయాలి, కర్మాణి విద్వాన్ కురియాత్. విద్వాంసుడు కూడా ఆ పనులు తన పనులు తాను చేస్తూ ఉండాలి. ఎలా చేయాలి, అసక్తః ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అన్నారు. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అసక్తః పనులు చేస్తూనే ఉంటాడు, అందరిలాగానే ఉంటాడు, అందరిలాగానే మాట్లాడుతుంటాడు, వేషంలో కూడా పెద్ద మార్పు ఉండదు, ఎవరికి తెలియదు. విద్వాన్ అసక్తః సన్ కుర్యాత్, అసక్తుడిగా ఉండి చేస్తూ ఉండాలి. దేనికి, చికీర్షుర్లోక సంగ్రహం, లోక సంగ్రహము చెయ్యాలనే కోరికతో. చికీర్షు అంటే కర్తుం ఇచ్చుహు, చికీర్షుహు చెయ్యాలి అనే కోరికతో. కర్తుం ఇచ్చుహు ఏమి చెయ్యాలని కోరికతో, లోక సంగ్రహం ప్రజలకు మార్గదర్శనంగా మోడల్ అన్నమాట, ఆయన ఒక మోడల్గా ఉండడం కోసం. తాతయ్య గారు బాగా చదువుకున్నారు శాస్త్రం, వేదాంతం క్లాసుకు వెళ్ళారు, జ్ఞానం వచ్చిందనుకోండి తాతయ్య గారికి. ఇప్పుడు తాతయ్య గారు సంధ్యావందనం చెయ్యాలా అక్కర్లేదా, చెయ్యాలి. ఒకవేళ ఆయన వచ్చి స్వామిని స్వామిని నేను ఎన్నో సంవత్సరాల నుంచి మీ దగ్గర చదువుతున్నాను, నేను ఆత్మ అంటే ఏమిటో నాకు అర్థమైపోయింది ఇప్పుడు, నేను ఇంకా సంధ్యావందనం వదిలిపెట్టమంటారా అని అడిగితే ఏం చెప్పాలి గురువుగారు, వదిలిపెట్టవద్దు చేస్తూనే ఉండు నాయనా అన్నారు. ఎందుకు అంటే వాళ్ళ మనవళ్ళకి తరతరాల వాళ్ళకి ఒక ఉదాహరణగా ఆయన లోక సంగ్రహం కోసం చేస్తూ ఉండాలి. ఇంట్లో పూజ కూడా, ఇంకా వేదాంతం క్లాసుకు వచ్చాం కదండి జపం ఎందుకు పూజ ఎందుకు అవన్నీ అక్కర్లేదని చెప్పి అనకూడదు, చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ఉన్నంతసేపు అవి వాళ్ళు చేస్తూనే ఉండాలి. లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు కదా మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళకి పూజ భక్తి ఇవన్నీ ఆచరణ ఎట్లా వస్తాయి, వాళ్ళకి రావు. అందుకని ఈ తాతయ్య గారు అమ్మమ్మ గారు అన్నీ చేస్తూనే ఉండాలి. పూజలు చెయ్యాలి, జపం చెయ్యాలి, మంత్ర ఉచ్చారణ చెయ్యాలి, పంచమహాయజ్ఞాలు చేస్తూ ఉంటే తర్వాత వాళ్ళు పాటిస్తారు. నేను వేదాంతానికి వెళ్తా కదా, నాకు ఇవన్నీ అక్కర్లేదు, మీరు చేసుకోండి అనకూడదు. చూసారా, ఆ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ కీ వర్స్ అంటారు దీన్ని భగవద్గీతలో, వేదాంతం మొత్తంలో కీ వర్స్. అందుకని కృష్ణ పరమాత్మ అసక్త సన్న విద్వాంస కుర్యాత్ చికీర్షు లోక సంగ్రహం, లోక సంగ్రహం కోసం చెయ్యాలి అన్నారు. ఇప్పుడు ఈ కాంచీ స్వామీజీలు ఉన్నారు చూసారా, వీళ్ళందరూ సన్యాసం తీసుకున్నారు. సన్యాసులైన వాళ్ళ మేము ఏ పూజలు చెయ్యక్కర్లేదు, అస్సలు చెయ్యాలని నియమం లేదు. ఎందుకంటే అన్నీ వైదిక కర్మలను వదిలిపెట్టిన తర్వాత ఏమీ చెయ్యవలసిన పని లేదు. నిజంగా మాట్లాడితే చెయ్యకూడదు కూడా. కానీ పీఠాధిపతులు స్వామీజీలు అందరూ ఎందుకు చేస్తున్నారు చూడండి. మీరు ఎప్పుడు వెళ్ళినా చూడండి, ఆయన చంద్రమౌళీశ్వరి పూజ చేస్తూ ఉంటారు. అక్కడికి పోతే శృంగేరి స్వామికి పోతే శారదాంబాళ్ళకి పూజ చేస్తూ ఉంటారు. ఆయన ఎక్కువగా ప్రాతః పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ, గంటల తరబడి చేస్తూ ఉంటారు. రాత్రి పూజ ఇట్లా పూజలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ కోసం చేసుకుంటున్నారా? వాళ్ళు పూర్ణులు, పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు. వాళ్ళకి ఏం పిల్లల కోసం చేసుకోవాలా, ఇల్లు కావాలని చెయ్యాలా, కార్లు కావాలని చెయ్యాలా, వాళ్ళు దేనికోసం చేయాలి పూజలు చెప్పండి? గుళ్ళో కూర్చొని గంటల తరబడి ఎందుకు చేయాలి వాళ్ళు అభిషేకాలు పూజలు? వాళ్ళ కోసమా? వాళ్ళకేమైనా పిల్లలు కావాలనా, ఇల్లు కావాలనా, ఆస్తులు కావాలనా, ధనం కావాలని చెయ్యాలా? ఎవరి కోసం చేయాలి వాళ్ళు? కానీ వాళ్ళు చేసేది ప్రజలకి లోక సంగ్రహం కోసం. వీళ్ళు చేస్తూ ఉంటే అని వాళ్ళని చూసి ప్రజలు నేర్చుకుంటారు ఎలా చెయ్యాలి అని చెప్పి చక్కగా ఆచరిస్తారు ప్రజలు. అందుకని వాళ్ళ కోసం చెయ్యరు, పరిపూర్ణతతో చేస్తున్నారు వాళ్ళు. ప్రజలు ఏం చేయాలి? అవిద్వాంసులు పరిపూర్ణత కోసం చెయ్యాలి, వాళ్ళు పరిపూర్ణతతో చేస్తున్నారు. వీళ్ళు పరిపూర్ణత కోసం చెయ్యాలి. చూశారా, ప్రతి పీఠాధిపతి కూడా ఆచరణ, వాళ్ళకి అనుష్ఠానం ఉంటుంది. కొంతమంది తీసుకుంటారు అలా చెయ్యాలి అని నియమంగా, కొంతమంది ఏమో అవి అవసరం లేదని చెప్పి వదిలిపెట్టి మరొక కార్యక్రమాన్ని తీసుకుంటారు ఆ సమాజంలో అక్కడ వాళ్ళకి అవసరమైన రీతిగా. అందరూ చేస్తూనే ఉంటారు కర్మలు చూడండి. మళ్ళీ అది ఇంత విషయం ఉంది చూసారా మనం. అందుకని ఇంట్లో కూడా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనం మన యొక్క దైవ పూజ, గాయత్రీ జపం ఇవన్నీ కూడా వదిలిపెట్టకూడదు. కొంచెమైనా పూజ చేయాలి, పంచమహాయజ్ఞాలు చేయాలి. నేను ఆత్మస్వరూపాన్ని కదా, నేను అంతటా ఉన్నాను అని చెప్పి చెప్పకూడదు. మనుషులు మనం సమాజంలో ఉంటున్నప్పుడు మనల్ని అందరూ చూస్తూ ఉంటారు కదా. పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళందరూ మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మన పిల్లలు కూడా, వాళ్ళకి మనం ఉదాహరణగా నిలవాలి కదా. అందుకని శాస్త్రము చదవాలి. శాస్త్రం చదువుతూ అజ్ఞానులు ఎలాగైతే ఆసక్తితో చేస్తుంటారో మనం జ్ఞానంతో, ఆసక్తి అంటే ధన ఇచ్చా, పదవి వ్యామోహం ఇచ్చా, పేరు ఇచ్చా, ప్రఖ్యాతి ఇచ్చా లేకుండా చెయ్యాలి. చూశారా ఎంత గొప్ప విషయం అది. కృష్ణ పరమాత్మ అలాగే చేస్తున్నాడు చూడండి. ఆయనకేం కావాలి, ఏం సాధించాలని చేస్తున్నాడు ఆయన ఈ పనులన్నీ? అవసరం లేదే, కానీ మార్గదర్శనం కోసం, ప్రపంచానికి మార్గదర్శనం చేయడం కోసం చేస్తున్నారు. తర్వాత శ్లోకం 26. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. అజ్ఞానాం కర్మసంగినాం న బుద్ధిభేదం జనయేత్. అజ్ఞానం ఉన్నవాళ్ళకి, అజ్ఞానంలో ఉన్నవాళ్ళకి ఎవరు వాళ్ళు? కర్మసంగీనం, కర్మలు చేయడమునందే ఆసక్తి ఉన్నవాళ్ళు. డాక్టర్ గారు పేషెంట్లు వస్తారు, చాలామంది కూర్చొని ఉంటారు, అందరికీ ఒకటే మెడిసిన్ ఇస్తారా? అందరికీ ఒకే ఔషధాన్ని ఇవ్వకూడదు, మెడిసిన్ ఇవ్వకూడదు. ఎవరెవరికి ఏది కావాలో ఆ వ్యాధికి తగినట్లుగా చికిత్స చేయాలి, మందు ఇవ్వాలి. అదేవిధంగా శాస్త్రం కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాళ్ళ అధికారాన్ని బట్టి నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి చెప్పబడింది శాస్త్రంలో. అది వాళ్ళు చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు బాగా బిజినెస్ చేయాలని ఉంటుంది ఒక అతనికి, సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, బాగా యాక్టివ్గా ఉండాలి అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు కాలేజీ పిల్లలు ఉన్నారు, కాలేజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరికీ సంబోధన ఏం చేయాలి? మీరందరూ ఆత్మాని తెలుసుకోండి, వైరాగ్యాన్ని పొందండి అని చెప్పకూడదు వాళ్ళకి. బాగా చదువుకోండి, బాగా ధనం సంపాదించండి, ధర్మ మార్గంలో ఉండండి, ధనం సంపాదించి ఆ సంపాదనని మంచి ధర్మకార్యాలకి ఉపయోగించండి అని చెప్పాలి. అంతేగాని న కర్మణ న ప్రజయాధనే న త్యాగే నైకే అని చెప్పకూడదు వాళ్ళకి. ఈ కర్మల వల్ల ఏం ప్రయోజనం లేదు, చదువు వల్ల ఏం ప్రయోజనం లేదు, ధర్మం డబ్బుల వల్ల అవన్నీ అనిత్యం, అంతా అనిత్యమే కనుక మీరందరూ ఇన్ని వదిలిపెట్టేయండి అని చెప్తే అదేం మార్గదర్శనం అవుతుంది? కనుక కర్మలు చెయ్యాలి, ఉద్యోగం చెయ్యాలి, డబ్బులు సంపాదించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది కట్టాలి, ఇది కట్టాలని ఉన్నవాళ్ళకి ఏం చెప్పాలి? జోషయే చెయ్యి, అలాగే చెయ్యి అని చెప్పాలి వాళ్ళకి. వాడు ఏది చేస్తాను అని అనుకున్నప్పుడు బాగా చదవాలండి, నేను బాగా ఉద్యోగం చేయాలండి, బాగా డబ్బులు సంపాదించాలని, అట్లాగా బాగా సంపాదించు, బాగా చదువు అని చెప్పి చెప్పాలి. జోషయే ప్రోత్సహించాలి. ఎవరు? విద్వాంసుడు. ఈయనకి తెలుసు, ఈయనకి వైరాగ్యం, ఈయనకేం అక్కర్లేదు, అన్నీ అనిత్యం అని తెలుసు ఆయనకి, ఇవన్నీ కూడా టెంపరీ అని తెలుసు, అలా అని చెప్పి వాళ్ళందరి దగ్గరికి పోయి అలా చెప్పకూడదు. జోషయే సర్వకర్మాణి. వాళ్ళు ఏవే పనులు చేస్తుంటే ఆ ఉద్యోగాలు కానీ ఆ వ్యాపారం కానీ వాళ్ళని చెయ్యనిస్తూనే ఉండాలి. రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తూ ఉంటాడు, చెయ్యాలనుందా చెయ్యి, ఏం చేస్తాం అని చెయ్యనివ్వాలి, అంతే. వాడి స్వభావం అది, వాడి మనస్తత్వం అది. అందుకని వాళ్ళని నిరుత్సాహపరచకూడదు. ఇంకా ఎందుకు చేస్తున్నావు, ఇంకెప్పుడు నీకు జ్ఞానం వస్తుంది, ఇంకెప్పుడు వైరాగ్యం వస్తుంది అని చెప్పి అనకూడదు. వాడికి వచ్చినప్పుడు వస్తుంది. మనసు పరిపక్వత రానంత వరకు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. ఎలాగైతే పండు పచ్చికాయని చూసిన అరటికాయ ఆ చెక్కు తీయడం ఎంత కష్టం, అదే పండు అయితే అది పండు కాగానే అట్లా ఒలిచేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ తోలు ముఖ్యమా కాదా? పండుకి తోలు ముఖ్యం, అది పండాలి అంటే తోలు ముఖ్యం. ఆ తోలు బాగా ఉపయోగపడింది పండు పండడానికి అని చెప్పి తోలుతోనే తింటామా? తినం కదా. మనం ఏమైనా ప్రకృతి ఆహారం తింటున్నామా? లేదు కదా. పండు తోలు తీసి తింటాం. కర్మ కూడా అట్లాంటిదే. కర్మ పరిపక్వత రావాలి, మనస్సు పరిపక్వత రావాలి, నాకు ఇదేమి వద్దు అనే పరిపక్వత రావాలి. పదేళ్ల పిల్లవాడు బెలూన్ కావాలని అడుగుతాడు, నాన్న అమ్మ రే బెలూన్ ఎందుకురా, పగిలిపోతుందిరా, అనవసరం రా, డబ్బులు వేస్ట్ రా అనకూడదు. అందుకని బెలూన్ కొనివ్వాలి వాడికి, అంతే. బెలూన్తో ఆడుకోవాలి, వాడితో పాటు మనం కూడా ఆడాలి. బెలూన్ పగిలిపోతుంది నిజమే, కానీ ఒకనాటికి వాడు బెలూన్ నుంచి ఎదిగిపోతాడు, ఇంకా బెలూన్ అక్కర్లేదని చెప్పి ఇంకొంచెం పెద్ద పెద్ద అడుగుతాడు, స్కూటర్ కొని పెట్టమంటాడు. అప్పుడు మొదటేమో గోళీలు లేకపోతే బెలూన్లు, తర్వాత స్మార్ట్ ఫోన్ కొనిపెట్టు, స్కూటర్ కొనిపెట్టు అంటాడు. ఎదిగాడు, ఇప్పుడు బెలూన్ అక్కర్లేదు వాడికి. మరి బెలూన్ కావాలంటే నాకెందుకు బెలూన్ అంటాడు. చూసారా, బెలూన్ నుంచి ఎదిగిపోయినాడు. కానీ ఆ చిన్నప్పుడు పదేళ్ళప్పుడు వాడికి బెలూన్ కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి? కొనుక్కో, చాలా ఇంకొంచెం కావాలని అడగాలి. అట్లాగే అదే వాడు 25 ఏళ్ల తర్వాత వచ్చి నాన్న బెలూన్ కొనిపెట్టు అంటే ఏమంటాం? అది పరితాపం, అమ్మా నాన్నకి పరితాపం. మరి ఇంకా 25 ఏళ్ళు వచ్చినా వీడు బెలూనే అడుగుతున్నాడు అంటే మెంటల్ అని పాపం, అంతే కదా, సమ్ ప్రాబ్లం అని అర్థం. కనుక ఏ వయసులో ఏది అడుగుతారో వాళ్ళకి, వాళ్ళకి తగినట్లుగానే తల్లిదండ్రులు కూడా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా విద్వాంసులు ఉంటారు చూసారా, జ్ఞానం పొందిన వాళ్ళు, మహాత్ములు సమాజంలో ఉంటూ ఉంటారు, వాళ్ళు కూడా అవిద్వాంసుల్ని ఎలాగైతే వాళ్ళు చిన్నపిల్లల లాంటి వాళ్ళు వీళ్ళ గడ్డాలు మీసాలు పెరిగినాయే కానీ చిన్నపిల్లలే కదా. ఆధ్యాత్మిక విద్యలో, ఆధ్యాత్మిక విద్యలో చిన్నపిల్లలే కదా. వాళ్ళకి ఇంకా మనవడి గురించి, మనవరాలు గురించి, ఇంటి గురించి, ఆస్తిపాస్తుల గురించి, స్థలాల గురించి ఇదే ఉంటుంది ఆలోచన. సరే కానీ వయ్యా చేస్తూ ఉండంటాం, పక్వత రావడానికి టైం పడుతుంది. అందుకని అందరికీ ఒకే బోధన చేయకూడదు. అర్థమైందా? అధికారులకు తగినట్లుగా శాస్త్రం చెప్తుంది. కర్మయోగం చేయించు వాళ్ళ చేత. అందులో ఎదిగిన తర్వాత వాడే బయటకు వస్తాడు అందులో చాలు అని చెప్పి. అది అట్లా ఉండాలన్నమాట. అంతేగాని ఇంట్లో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీకు ఇంకా వేదాంతం రాలేదు, వేరే వైరాగ్యం రాలేదు అని చెప్పి తిట్టకూడదు ఇంట్లో వాళ్ళని. వచ్చినప్పుడు వస్తుంది వాళ్ళకి, టైం పడుతుంది. మనకేమో బాధగా ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు వస్తుందా అని. నేను బాధపడకూడదు. మీరంతా విద్వాంసులు. ఇప్పుడు వాళ్ళందరినీ గురించి మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. టైం పడుతుంది. మనం కూడా ఒకప్పుడు కర్మయోగంలో కర్మలో ఉండే కదా వచ్చాం. అందుకని ఓర్చుకోవాలి మనం వాళ్ళు చేసేటప్పుడు. వాళ్ళకి ఇంకా పనుల మీదనే ఉంటుంది ఆలోచన. ఆ రజోగుణంలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ స్వభావం అది, తప్పేమీ లేదు. అందువల్ల మనం వాళ్ళని కించపరచకూడదు, తక్కువగా చూడకూడదు. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, కుర్యాత్ విద్వాన్ తథా అసక్త అన్నారు. తథా సక్త అని చెప్పలే. కుర్యాత్ అన్నప్పుడు ఇద్దరు ఒకే రకంగా చెయ్యాలి. విద్వాంసుడు అవిద్వాంసుడు ఇద్దరు పనులు చేసేటప్పుడు తేడా ఉండదు. అర్థమైందా? కొడుకేమో గాయత్రి చేస్తూ ఉంటాడు ఫలాన్ని పొందడం కోసం. అదే జ్ఞాని అయిన తండ్రి ఏం చేస్తుంటాడు? గాయత్రి చేస్తాడు కానీ ఏం వద్దని చేస్తుంటాడు. చూసారా? విద్వాన్ తథా కుర్వంతి అసక్త సన్. ఏ పని చేసినా కూడా, గాయత్రినే కాదు మరే పని చేసినా కూడా సమాజ సేవ చేస్తూ ఉంటాడు. ఏది చేసిన పేరు కోసం, ప్రఖ్యాతి కోసం చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆయన పేరు ప్రఖ్యాతి కోసం చెయ్యడు, సేవ చేయడం నా స్వధర్మం అని చేస్తాడు. ఎట్లాగైతే పుష్పాలు వికసించంగానే ఆ వసంత ఋతువు రాగానే అన్నీ పడతాయి కింద, అదేవిధంగా మనిషి ఎదగాలి. సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. దోసకాయ చూసారా? ఉర్వారు కమివ బంధనాత్. దోసకాయ పండంగానే దానంతటి అదే చెట్టు నుంచి డిటాచ్, కంతు పట్టుకోదు దాన్ని, అలాగే వదిలిపోతుంది దాన్ని. ప్రతి మనిషి అంతే. ప్రతి వాళ్ళకి కొంతకాలం చేసిన తర్వాత వైరాగ్యం వస్తుంది. ఏదైనా సరే కొత్తగా ఆరంభించినప్పుడు దాంట్లో విపరీతమైన ప్రేమ ఇది ఉంటుంది. కొంతకాలం చేయగానే ఏముందిలే అనిపిస్తుంది. ప్రతి పని అంతేనండి. అందుకని మనం అవతల వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఈ యొక్క పాయింట్తో మనం చూడాలి. లేకపోతే మనలో గందరగోళం, మనకు జ్ఞానం రాదు, వాళ్ళకి జ్ఞానం రాదు, ఇంకెవరికి వస్తుంది? కనుక శాస్త్రం చదవడం ఎంత ముఖ్యమో తెలిసిందా ఇప్పుడు? అదే కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు ఇక్కడ చూడండి. అందుకని జ్ఞాని అయిన వాడు ఇలా చేస్తాడు. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం. అజ్ఞానంలో వాళ్ళ యొక్క బుద్ధిలో గందరగోళాన్ని సృష్టించకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనస్సుల్లో గందరగోళం, బుద్ధిభేదం అంటే ఏమిటి, వాళ్ళు చేసే పనిని నిరుత్సాహపరచకూడదు, వాళ్ళు చేసే పనిని వాళ్ళని కించపరచకూడదు. బుద్ధిభేదం అన్నారు. అది నింద చేయకూడదు. మనం వేదాంతం క్లాస్కి వెళుతున్నావు కదా, ఇంకా పూజల్లోనే ఉన్నావా? కొంతమంది పూజలు చేస్తూ ఉంటే ఇంకా పూజల్లోనే ఉన్నావా, వేదాంతం క్లాస్కి వెళ్ళి కూడా నీకు ఇంకే ఏం వేదాంతం అవ్వలేదా అంటారు. అంటే అననివ్వండి, అనేవాళ్ళని అన్నా సరే మనం మాత్రం చేస్తూనే ఉంటాం, తప్పు లేదు. అది కృతజ్ఞత భావంతో చేస్తున్నాం దేవుడికి. మనం ఇప్పుడు చేసే పూజ కృతజ్ఞత భావం, థ్యాంక్స్ గివింగ్ పూజ. అంటే వేదాంతం చదవంగానే మర్చిపోతామా ఏంటి దేవుణ్ణి? చాలామంది కొంచెం ఎగతాళి చేస్తుంటారు వేదాంతం చదివిన తర్వాత కొలీగ్స్ అనమాట. ఇంకా ఆయన కర్మకాండలోనే ఉన్నాడండి, వేదాంతానికి వస్తాడు కానీ ఇంకా ఆయన కర్మకాండలోనే ఉన్నాడట. నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తాను నేను, పేపర్ చదువుతాను, టీవీ చూస్తాను అన్నాడు. శాస్త్రం ఏం చెప్తుందంటే, వేదాంతానికి వస్తూ ఈ కర్మల్ని అతిగా చేయవాకు, ఇదివరకట్లాగా తగ్గించుకొని కొంచెంగా చేస్తూ వేదాంతానికి ఇవి సమయాన్ని. లేకపోతే ఏం చేస్తావు నువ్వు, సమయం ఎక్కువ ఉంది కదా, క్లాస్ ఎప్పుడో వారానికి ఒక్కరోజే కదా, లేకపోతే రెండు రోజులే కదా, మిగతా సమయం అంతా ఏం చేస్తాం, అప్పుడప్పుడు కాసేపు బజార్కి వెళ్ళొద్దాం. ఎందుకంటే ఇవన్నీ వదిలిపెట్టాడు, పూజ లేదు, జపం లేదు, అన్నీ వదిలిపెట్టాడు, సమయం చాలా ఉంది. ఏం చేస్తాడు? అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు, టీవీ చూస్తాం, క్రికెట్ చూడటం, ఇవన్నీ చేస్తుంటాడు. కనుక అవి ఉండాలి నాయన, ఇది ఉండాలి. ఇది పెరుగుతూ ఉండే కొద్దీ అది కొంచెం 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 తరుగుతూ ఉంటుంది. దానంతట అదే, నువ్వు వదిలిపెట్టక్కర్లేదు, నువ్వు వదిలిపెట్టకూడదు కూడా. అది వాళ్ళకి బుద్ధి భేదం న జనయేత్, వాళ్ళ మనస్సులో నువ్వు గందరగోళాన్ని సృష్టించకూడదు, జ్ఞాని అయిన వాడు అన్నాడు. ఏం చేయాలట? జోషయేత్ సర్వకర్మాణి. వాళ్ళ యొక్క 26వ శ్లోకంలో 2వ లైన్లో జోషయేత్ అంటే ప్రోత్సాహపరచాలి, ఉత్సాహపరచాలి వాళ్ళని. వాళ్ళని ఉత్సాహపరిచి ప్రోత్సహించి వాళ్ళ చేత వాళ్ళ కర్మలను చేసేటప్పుడు మనం వాళ్ళకి సహాయంగా ఉండాలి అన్నారు. అది తర్వాత శ్లోకం. లేకపోతే ఏమవుతుందంటే ఆ యొక్క వ్యక్తి సమాజంలో మిట్ట వేదాంతం అంటారు, చూసారా? మిట్ట వేదాంతం, అర్థం కాని వేదాంతం, సగం అర్థమై సగం అర్థం కాని వేదాంతంతో జనాలు ప్రజలను తప్పుదోవ పంటిస్తారు. అందుకని శాస్త్రం చదవని వాళ్ళుకి ఏమి తెలియదు అసలు, వాళ్ళు పామరులతో సమానం. శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం చదివిన వాళ్ళకి అత్యంతమైనటువంటి సూక్ష్మదృష్టి, సమాజాన్ని ఎలా నడిపించాలి, కుటుంబాన్ని ఎలా నడిపించాలని చెప్పి వాళ్ళకున్న జ్ఞానం మరెవరికీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ గొప్పతనం ఏం కాదు, శాస్త్రం ఇచ్చినటువంటి గొప్పతనం. శాస్త్రంలో అట్లా చెప్పబడింది. కనుక శాస్త్ర పఠనం అనేది చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. దాన్ని తెలుసుకోకపోతే నష్టపోతాం, చాలా నష్టపోతాం. తర్వాత శ్లోకం 27 3వ విషయానికి వస్తున్నారు. కర్మయోగ గురించి చెప్పిన తర్వాత, కర్మయోగాన్ని ఆచరించిన తర్వాత జ్ఞానం పొందినా కూడా కర్మయోగం చేస్తూనే ఉండాలి అని చెప్పారు లోక సంగ్రహం కోసం. ఇంకా ఆ విషయం అయిపోయింది. ఇప్పుడు అది చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకో విషయానికి వస్తున్నారు. ఏమిటి అదంటే, కామక్రోధాలను ఎలా జయించాలి, కామక్రోధాలను ఎలా జయించాలి అనే విషయానికి వస్తున్నారు. 27, 28 ఈ 2 శ్లోకాల్లో చాలా ముఖ్యమైన శ్లోకాలు. జ్ఞాని చేసే పనికి అజ్ఞాని చేసే పనికి ఏమిటి భేదం? ఇప్పుడు వరకు ఏం చెప్పారు మీరు? అజ్ఞానులు చేస్తున్నట్టు కానీ ఈయన కూడా చేస్తూ ఉండాలి, అసక్తుడిగా చేయాలి, అజ్ఞానుల్ని ప్రోత్సహిస్తూనే ఉండాలి వాళ్ళ పనుల్లో అని చెప్పారు. ఇంకా మరి ఈయనకి వాళ్ళకి తేడా ఏమిటండి అని అనిపిస్తుంది కదా. జ్ఞానులకి అజ్ఞానులకి ఏమిటి తేడా? ఈయన పని చేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు, వాళ్ళలాగానే చేస్తున్నాడు అని అనిపిస్తుంది. తేడా చాలా ఉన్నది అంటున్నారు కృష్ణ పరమాత్మ. 27వ శ్లోకంలో చదువుతాం. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఇప్పుడు అజ్ఞాని చేసే కర్మ ఎలా ఉంటుంది చెప్తున్నారు, తర్వాత జ్ఞాని చేసే కర్మ. ఇది అర్థం చేసుకోవాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి మనకు. ముఖ్యంగా ఏమిటంటే, నేను అని మనం చెప్పినప్పుడు నేను అనే పదం వాడతాం కదా. ఈ నేను అనే పదం వాడినప్పుడు దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఈ నేను అని ప్రతి మనిషి ఆ పదం ఉపయోగించినప్పుడు దానికి 2 అర్థాలు. మొదటి అర్థం అహంకారం, 2వ అర్థం ఆత్మ. ఇక్కడ అహంకారం అంటే గర్వం అంటారు చూసారు, అహంకారం కాదు, ఇది వేరే అర్థం. ఇక్కడ అహంకారం అంటే శరీరం, మనస్సు, అహంకారం, ఈగో, నేను నేను అని వస్తుంది. శరీర భావన మనోభావనతో చెప్పే అహంకారం, ఇది ఒకటి. 2, ఆత్మ అనేటువంటిది అహం అన్నారు. నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేవాడు అహంకార నేను, అహంకారం నేను. ఈ రెండవ నేను ఎవరంటే అహం ఆత్మ నేను. ఈ ఆత్మ అనాత్మ, అహంకారం అనాత్మ, ఆత్మ ఈ రెండు కలిసే నేను. కానీ ఈ రెండు విడివిడిగా జ్ఞానికి తెలుసు, అజ్ఞానికి తెలియదు. అయితే ఏమిటండి అన్నాడు, అహంకారం పంచభూతాలతో చేయబడింది, ప్రకృతి సత్వ రజస్తమో గుణాలతో చేయబడింది అహంకారం. ఆ అహంకారం సత్వరజస్తమో గుణాలతో చేయబడినటువంటిది శరీరము, మనస్సు. ఈ జడమైనటువంటి మనస్సుని శరీరాన్ని కదిలింపజేసేది ప్రతిబింబ చైతన్యం, చిదాభాసం, దాన్ని అహంకారం అన్నాం. ఈ జడమైనటువంటి ప్రకృతి సహజమైనటువంటి జడత్వంతో కలిగినటువంటి దీన్ని ఎలా కదులుతున్నది బాడీ, శరీరం ఎలా కదులుతోంది, మనస్సు ఎట్లా ఆలోచిస్తుందంటే ఈ ఆత్మ చైతన్యం అందులో ప్రతిబింబిస్తున్నది. ఆత్మ రెండో అహం ఉంది చూసారా, ఆత్మ అది సత్తు చిత్తు సాక్షి చైతన్యం, అది ఈ శరీరం మనస్సులో ప్రతిఫలిస్తోంది. మనస్సు ఎక్కడుంది, శరీరంలో ఉంది. మనస్సు హృదయంలో ఉంది, హృదయం అంటే గుండె. ఆ గుండెలో గుండె ఎక్కడున్నదండి అన్నాడు, శరీరంలో ఉంది. మనస్సులో చిదాభాసం మనస్సులో ఉంది, మనస్సు గుండెలో ఉంది, గుండె శరీరంలో ఉంది. ఈ శరీరము గుండె అంటే హార్ట్, హృదయం మనస్సు ఇవన్నీ జడం, ప్రకృతి సత్వ రజస్తమో గుణాలతో చేయబడినాయి. ఆ ప్రతిబింబిస్తున్నటువంటి అహంకారం ఉంది చూసారా, ఆ ప్రతిబింబం రిఫ్లెక్షన్ సత్యమా అసత్యమా? మన ముఖం అద్దంలో చూసుకుంటే ఆ ప్రతిబింబ ముఖం నిజమా, నిజం కాదు. అదేవిధంగా ఈ అహం అహంకారంగా అందులో ప్రతిబింబిస్తుంది మనస్సులో, అది నేను నేను అంటున్నది. నేను క్లాసుకి వెళ్తున్నాను, నేను వింటున్నాను, నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, హాయిగా ఉన్నాను, అది ఇది చెప్పేది అహంకారం. సాక్షి చైతన్యం ఏం చెప్పదు, అది రెండవ అహం. ఈ జ్ఞానికి ఈ రెండు తెలుసు. కనుక మనం వ్యవహారం చేసేటప్పుడు, ఒక్కొక్క విషయాన్ని మనం అనుభవించేటప్పుడు, చేసేటప్పుడు ఈ శరీరం మనస్సు మరొక శరీరం మనస్సుతో మరొక వస్తువుతో వ్యవహారం చేస్తున్నది అని జ్ఞానికి తెలుసు, అజ్ఞానికి తెలియదు. జ్ఞానికి ఎవరికైతే ఈ అహం అనేటువంటిది మూడు గుణాలు లేనటువంటిది, అది ఏమీ చెయ్యదు, ఆత్మ నిష్క్రియ నిర్గుణం అకర్త అభోక్త, ఆత్మ శుద్ధ చైతన్యం, మనస్సుని స్పందింపచేస్తుంది, ప్రతిఫలిస్తున్న అహంకారం ద్వారా. ఈ ఆత్మ ఈ యొక్క అనాత్మ శరీరం మనస్సు ఈ రెండూ కూడా కలిపితేనే నేను. అర్థమైందా, అహంకారం అహం చిదాత్మ లేకుండా అహంకారం లేదు, శుద్ధ చైతన్యం మాత్రమే ఏమీ చేయలేదు కదా, తినలేదు, నడవలేదు, మాట్లాడలేదు, తలకాయ ఊపలేదు, శుద్ధ చైతన్యం. కనుక శుద్ధ చైతన్యం ఈ శరీరం మనస్సు ద్వారా కలిసి అహంకార రూపంగా పనిచేస్తుంది. సో అహం ఆత్మ అహంకార శరీరం మనస్సు రెండు కలిస్తే ఎవరి ఈ రెండు ఉన్నాయని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు తత్వవిత్ అన్నారు. బాగా తెలుసుకోవాలి, కొంచెం తెలుసుకోవడం కాదు, బాగా తెలుసుకోవాలి. ముందు వినాలి, తర్వాత తెలుసుకోవాలి, తర్వాత బాగా తెలుసుకోవాలి, ఇది సత్యం అని తెలుసుకోవాలి. అలా ఎప్పుడు తెలుసుకుంటామండి అన్నారు, వినంగా వినంగా తెలుస్తుంది అని. ఈ అజ్ఞానికి అది తెలియదు, తెలియక ఆత్మ చైతన్యం సాక్షి చైతన్యం ఒకటి ఉన్నదని, దానివల్ల ఇది పనిచేస్తున్నదని, ఇది నిజంగా జడమని, శరీరం మనస్సు జడమని తెలియదు అజ్ఞానికి. తెలియక ఏమనుకుంటుంటాడు, వ్యవహారం చేసేటప్పుడు మా నాన్నగారండి బాగా చదివించారండి నన్ను, మా అమ్మగారండి బాగా చక్కగా వంట చేసి పెడతారండి, ఈ శరీరం సత్యం అనుకుంటాడు, ఆ శరీరం సత్యం అనుకుంటూ ఉంటాడు. ఈ శరీరం మనస్సు ఇవి మూడు గుణాలతో ఉన్నది, అనిత్యం, దానికి కర్మలున్నాయి, కర్తా భోక్త అది. ఇది సత్యం అనుకుంటూ ఉంటాడు అజ్ఞాని. జ్ఞాని ఈ వీటికి పనులు చేస్తూ ఉన్నా కూడా నేను ఆత్మా సత్యం, ఈ పనులు శరీరాలు ఇవన్నీ కూడా వ్యవహారం చేస్తూ ఉంటాయి, నన్ను అవేమి అంటవు అని జ్ఞానికి తెలుసు, అజ్ఞానికి తెలియదు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు 27వ శ్లోకంలో ఈ యొక్క అహంకారం అహం విడివిడిగా తెలియకుండా జ్ఞాని చేస్తూ ఉంటాడు పనులు. 28వ శ్లోకంలో ఈ అహంకారం అహం విడివిడిగా తెలుసుకొని జ్ఞాని పనులు చేస్తుంటాడు, అది తేడా. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ. మొదటి లైన్లో చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన వివరం అంతా మొదటి లైన్లో ఉంది. క్రియమాణాని కర్మాణి, మనం ఏ పని చేసినా సరే నడుస్తాం, కూర్చుంటాం, వ్రాస్తుంటాం, తింటుంటాం, మాట్లాడుతుంటాం, ఇవన్నీ ఎవరండి చేస్తున్నారు? ప్రకృతే క్రియమాణాన్ని అంటే ప్రకృతి పంచభూతాల ద్వారా చేయబడినటువంటి ఈ శరీరము మనస్సు చేస్తున్నాయి, ఆలోచిస్తున్నది మనస్సు. ఈ మనస్సు దేంతో చేయబడింది? పంచభూతాలు. కూర్చుని రాస్తున్నాం, వింటున్నది శరీరం, కూర్చున్నది ఇక్కడ దేంతో చేయబడింది? పంచభూతాలతో చేయబడింది. అందుకని ఇప్పుడు ఈ శరీరం కూర్చోవడం, నుల్చోవడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమంటారు కృష్ణ పరమాత్మ తెలుసా? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ప్రకృతి చేస్తోంది, అంతే కదా. ఎందుకంటే ఈ శరీరం ప్రకృతితో చేయబడింది. ప్రకృతి అంటే ఏమిటి? పంచభూతాలు. పంచభూతాలు ఏమిటి? ఆకాశం, అగ్ని, వాయు, జలం, పృథివీ. ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి, వీటితో చేయబడిందండి ఈ శరీరం. ఇప్పుడు ఈ శరీరం పనులు చేస్తోంది కదా, ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది క్లాసుకి. ఆ రావడం అనే పని ఎవరు చేశారు చెప్పండి? ఇప్పుడు ప్రకృతి చేసింది. ఆ ప్రకృతి అనే దానికి ఇక్కడ ఏం పేరు పెట్టాం? శరీరం. ఈ శరీరం ప్రకృతి కనుక ఈ ప్రకృతి చేసింది ఆ పని. ఏ పని? రావడం అనేది. వచ్చి ఏం చేసింది? కూర్చున్నది. ఇప్పుడు కూర్చోవడం అనే పని కూడా ఎవరు చేశారు? ప్రకృతే. ప్రకృతే క్రియమాణాని అన్నారు. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పారు, మీరు మాట్లాడారు, అది ఎవరు చేసింది? ప్రకృతే. ఎందుకంటే ప్రకృతే ఇది కదా మాట. వాగేంద్రియం అనేది వాక్, అగ్ని యొక్క ఇది వాక్. వాచో అగ్ని అన్నారు తత్వబోధలో. వాచో అగ్ని అంటే ఏంటి? వాక్ అనేది అగ్ని పంచభూతం ద్వారా వచ్చింది. కనుక ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఈ యొక్క వాక్ అనే మాట్లాడటం అనే పని క్రియమాణ అని ఎవరి ద్వారా? ప్రకృతే. ప్రకృతి వల్లనే చేయబడింది. తెలిసిందా? ఇప్పుడు ఎంత కష్టం తెలుసా ఈ మాట అర్థం కావాలి అంటే? ప్రకృతే క్రియమాణ అని. గుణై ఈ ప్రకృతి లక్షణం ఏంటో తెలుసా? దానికి మూడు గుణాలున్నాయి. ఏం గుణాలున్నాయి? సత్వ, రజస్, తమస్. మూడు గుణాలు. యాక్టివ్గా ఉంటుంది ఒక్కోసారి, ఒక్కొక్కసారి ఏమో డల్గా ఉంటుంది, ఒక్కోసారి బాగా అర్థం చేసుకుంటుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. గుణై మూడు గుణాలతో కలిసి క్రియమాణాని కర్మాణి సర్వశః. అన్ని పనులు ఏ పని చేసినా సరే ఈ ప్రకృతితో చేయబడినటువంటి ఈ శరీరం మనస్సే చేస్తున్నాయి గనక ప్రకృతే చేస్తుందని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అర్థమైందా? ఇప్పుడు అహంకార అది ఇప్పుడు చెప్పింది అహంకార. రెండో లైన్ చూడండి. అహంకార విమూఢాత్మ. ఈ అహంకారం శరీరం మనస్సు అహంకారం ద్వారా మోహాన్ని పొంది విమూఢాత్మ కార్యకరణ సంఘాత ఆత్మప్రత్యయ. అంటే ఈ కార్యం కారణం, ఈ శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఇవే నేను అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉండేవాడు అహంకార విమూఢాత్మ. ఎవరు ఇప్పుడు అహంకార విమూఢాత్మ అంటే ఎవరైతే ఈ శరీరము ఈ కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా నేననుకుంటూ మనస్సు బుద్ధి అహంకారం నేననుకుంటూ ఉంటాడో వాడు అహంకార విమూఢాత్మ అని పేరు అతనికి. అహంకార తేన వివిధ నానావిధం మూఢ అంతఃకరణం యస్య సహ. ఎవరి అంతఃకరణమైతే అనేక విధాలుగా, వి అంటే ఏమిటో తెలుసు అక్కడ, అనేక రకాలుగా, ఒకటే రెండా, అనేక విధాలుగా దాని చేత మూఢుడైన వాడు, మోహింపబడిన వాడు, నిజమనుకుంటున్నవాడు అహంకార విమూఢాత్మ చేస్తూ ఏమంటాడు, కర్త అహం అంటాడు. నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను కూర్చుంటున్నాను. ఏ నువ్వెక్కడరా కూర్చుంటున్నావు, శరీరం కదా కూర్చుంటున్నది, శరీరం కదా చేస్తున్నది. శరీరం ఏమిటి, ప్రకృతి. అప్పుడు ప్రకృతి చేస్తున్నది కానీ నువ్వు చేస్తున్నానంటావేమిటి, ఎందుకంటున్నాడంటే అహంకార విమూఢాత్మ అహంకారాన్ని తానుగా అనుకున్నాడు. అందుకని కర్త అహం ఇది మన్యతే, నేను కర్తని అని చెప్పుకుంటూ ఉంటాడు. తర్వాత శ్లోకం జ్ఞాని గురించి చెప్తున్నారు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వాన సజ్జతే. తత్వవిత్తు, తత్వవిత్ తు ఎందుకు చెప్పారంటే అజ్ఞానిలాగా కాకుండా ఈ జ్ఞాని ఉన్నాడు చూసారా, ఎవరైతే భగవద్గీత క్లాసుకు వెళ్ళి వింటూ ఉంటారో వాళ్ళందరూ తత్వవిత్తులు అవుతారు. తత్వాన్ని తెలుసుకున్నవాడు తత్వవిత్. అతనైతే గుణకర్మ విభాగశ, ఆయనకి గుణ యొక్క కర్మలు బాగా తెలుసు. ఈ శరీరం మనస్సే ఇవన్నీ చేస్తున్నాయి, ఇవి గుణాలు కలిగి ఉన్నాయి కనుక ఈ ప్రకృతి గుణాలతో ఉన్నది. ఆ గుణాల వల్ల కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు. సత్వగుణంతో, రజోగుణంతో, తమోగుణంతో పనులు చేస్తూ ఉన్నారు. గుణకర్మ విభాగశ వీటిని చక్కగా తెలుసుకుంటాడు ఇతను వివేకంతో తెలుసుకొని. గుణాగుణేషు వర్తంతే, ఈ శరీరం మనస్సు ప్రకృతితో చేయబడింది. ప్రకృతికి మూడు గుణాలున్నాయి, మూడు గుణాలున్న ప్రకృతి, ఆ మూడు గుణాలున్న ప్రకృతితో వర్తంతే. చూసారా, భార్య అంటే ఎవరు, ప్రకృతి. మూడు గుణాలున్న మనస్సు శరీరం భార్య, భర్త ఇంటరాక్షన్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు, ఈ ప్రకృతి ఆ ప్రకృతి, ఈ గుణాలు ఆ గుణాలు కలిసి ఇంటరాక్షన్ చేసుకుంటున్నాయి. ఇది ఎవరికి తెలుస్తుందండి, తత్వవిత్. గుణకర్మ విభాగశ, ఈ గుణ యొక్క కర్మల్ని విభాగంగా తెలుసుకొని. భార్య కోపంగా ఉంది, ఏమిటి రజోగుణం డామినెంట్ అన్నమాట తెలుసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఈయన కొంచెం కామ్గా ఉంటాడు. జ్ఞాని అయితే కామ్గా ఉంటాడు, లేకపోతే పోట్లాడతాడు తిరిగి. అర్థమైందా, గుణాహ గుణేషు వర్తంతే. ఈ మూడు గుణాలతో కూడినటువంటి శరీరం మనస్సు, ఆ మూడు గుణాలతో కూడినటువంటి శరీరం మనస్సు గుణేషు వర్తంతే. ఈ యొక్క ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ కూడా మూడు గుణాలతో చేయబడినాయి. ప్రతి వస్తువులో మూడు గుణాలు ఉన్నాయి. మనం తినేవి, తాగేవి, ఉపయోగించే పదార్థాలన్నిటి మూడు గుణాలు ఉన్నాయి. కనుక మనం ఇంటరాక్షన్ చేసేటప్పుడు గుణాలు గుణాలతో ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఇతి మత్వా, ఈ విధంగా తెలుసుకొని నా సజ్జతే, కోపం లేదు, తాపం లేదు, ఆనందంగా ఉంటాడు. ఏముందండి డ్రామా, ఇంటరాక్షన్ జరిగేది ప్రకృతికి ప్రకృతికి మధ్యలో జరుగుతోంది. కానీ అహం సాక్షి చైతన్యం, అక్కడ సాక్షి చైతన్యం, ఇక్కడ అహం సాక్షి చైతన్యం ఒక్కటే. తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.